క్లాసులో దీక్ష తీసుకోవడానికి మానవ జాతిలో ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటే వాళ్ల మీద ప్రభావం చూపే రాసుల గురించి బ్రీఫ్గా చెప్తున్నాం. అవి ముఖ్యంగా మూడు రాసులు పనిచేస్తాయి. ఒకటి సింహం, రెండవది కన్య, మూడవది మీనం. ఈ మన మీద అన్ని కూడా ట్రయాంగులర్స్ పనిచేస్తుంటాయి అనమాట. ఎలాగైతే త్రిభుజం, ఎందుకు త్రిభుజం అని చెప్పుకుంటామంటే త్రిభుజానికి ఒక స్పెషాలిటీ ఉంది. ద మోస్ట్ స్టేబుల్ షేప్, మోస్ట్ స్టేబుల్ షేప్ అంటే ఇప్పుడు సపోజ్ మూడు అగ్గులు త్రిభుజంలా పెట్టామంటే చాలా స్టేబుల్గా ఉంటాయి. అదే నాలుగు పెడితే ఉండవు. కాకపోతే ఇది ఎందుకుండవు, ఎలా ఉంటాయని అంచులు పట్టి నొక్కితే తెలుస్తుంది అన్నమాట. అంచులు పట్టి నొక్కితే త్రిభుజానికి కదలదు, అదే చతుర్భుజం అయితే కదిలిపోతుంది. అలాగే సృష్టిలో మొట్టమొదటగా ప్రకృతి పురుషుడు, లేకపోతే మొదట పురుషుడు ఉంటాడు, తర్వాత ప్రకృతి ఆయన ఇద్దరు కలిసే ఉంటాడు. ఒకటి నెంబర్ అనమాట, రెండో నెంబరు. ఒకటో నెంబర్ని ఒక చుక్కతో సూచిస్తాం, ఒక చుక్క బిందువు. రెండో దాన్ని చంద్రుడితో సూచిస్తాం. మూడో దాని దగ్గరికి వచ్చేసరికి త్రికోణంతో సూచిస్తాం. సో సృష్టిలో మొట్టమొదటగా ఒక ఏరియాని ఆక్యుపై చేసేది త్రికోణం. అలాగా మన మీద పనిచేసేవి ఈ ఒక ఏరియా మీద పనిచేయాలి కాబట్టి ఆ ఏరియా మీద ఎప్పుడు ఫస్ట్ త్రికోణం ఉంది కాబట్టి సృష్టిలో మన మీద మూడు మూడు పనిచేస్తుంటాయి. అలాగే మనకు కూడా మూడు పురములు ఉన్నాయి, త్రిపురాలు అంటాం. త్రిపురములు, త్రిపురములు ఏమిటండి? స్థూల సూక్ష్మ కారణ శరీరం. త్రిపురాసుర సంహారం అంటే ఈ త్రిపురాలు ఎప్పుడైతే అహంకరిస్తాయో అప్పుడు వాటిని అసురులు అంటాం. అప్పుడు కుమారస్వామి, శివుడి యొక్క కొడుకు వచ్చి కుమారస్వామి వీటిని సంహరించాలి. ఆ కథ అంతా కూడా దీక్షకు సంబంధించిందే. ఇంచుమించి మనం ఇప్పుడు అదే చెప్పుకుంటాం. మనం అక్వేరియస్ మెడిటేషన్లో చెప్పుకున్నాం, వరల్డ్ సర్వర్గా నన్ను తీర్చిదిద్దు అని. వరల్డ్ సర్వర్ అంటే ఏమి వాడికి ఉన్న ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ అంటే ఈ మొత్తం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ వింటున్న మీరందరూ ముఖ్యంగా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో వ్యక్తి ఎవరైనా సరే వాడి చేతనత్వ వికాసమే ముఖ్యం. చేతనత్వ వికాసం ముఖ్యం కాబట్టి చేతనత్వానికి సంబంధించిన మార్పు లేకపోతే బయటికి ఎన్ని మార్పులు కనిపించేటట్టుగా హడావుడి చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. పైకి మనం రకరకాల వేషాలు వేయచ్చు, ఎన్ని వేషాలు వేసినా మన అంతరంగంలో మన చేతనత్వంలో మార్పు రాకపోతే దానివల్ల ఉపయోగం శూన్యం. అందుకని చేతనత్వంలో ఎంత మార్పు వస్తుంది తెలుసుకోవడం ముఖ్యం తప్ప, మనం ఎన్ని కార్యక్రమాలు చేసాం, ఎంతమందిని పోగేసాం, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఎంతమందిని మనం కూడగట్టుకున్నాం, ఎన్ని యజ్ఞాలు చేయించినా, ఎన్ని కార్యాలు చేయించినా మన చేతనత్వంలో మార్పు అనేది లేకుండా ఈ విధంగా జరుగుతూ ఉంటే అది ఉపయోగం లేని పని. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది మన చేతనత్వంలో మార్పు గురించి మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ చేతనత్వంలో మార్పు ఎట్లాగా స్టేజ్ బై స్టేజ్ వస్తుందో ఇవాళ క్లాసులో చెప్పుకుంటాం అనమాట. అది మొట్టమొదట ఏంటంటే క్యాన్సర్ అంటే కర్కాటక రాశి. అక్కడ ఉంది సార్, కర్కాటక రాశి ప్రభావం వల్ల మాస్ కాన్షియస్నెస్ అంటే సామూహికంగా జనసామాన్యం ఎలా ఉంటారు, వీటిని ఏమంటామంటే గొర్రెదాటు అందరూ ఒక గొర్రె దూకితే అన్ని దూకుతారు, ఒక గొర్రె అటు పడితే అన్ని అటు పడతారు. అలాగా జనం ఎటుపడితే పోతుంటారు తప్ప వాళ్ళకు ఒక ఆర్డర్ అలాంటివి ఉండవు, వ్యవస్థ ఉండదు, ఖచ్చితంగా సిస్టమేటిక్గా చేయటం. అలాంటి జనసామాన్యం నుంచి ఒకడు బయటకు వస్తాడు, బయటకు వచ్చి ఆలోచించడం మొదలెడతాడు, ఇదంతా నాది, నా వాళ్ళు, నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు, నా పేరు ప్రఖ్యాతులు, నా సామ్రాజ్యం, ఇలాగ అంతా నా 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 అంత దాన్ని ఏమంటామంటే అహంకారం అంటాం. అలాంటి ఫస్ట్ ఒక గుంపులో గోవింద అనకుండా బయటకు వచ్చి నేను అందరికంటే సెపరేట్, నేను అందరికంటే స్పెషల్ అనుకునే ఒక ఫీలింగ్తో వ్యక్తి జీవించడం మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే సింహరాశి. ఆ సింహరాశి ప్రభావం వల్ల వ్యక్తి అవుతాడు సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తాడు. సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తాడంటే అర్థం కనిపిస్తాడు, అలాగే జీవిస్తాడు కూడా. ఈ సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్న వాటిల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు చూసినా వ్యక్తిగతమైన జీవితానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ వ్యక్తిగతమైన జీవితానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా తక్కువ మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఒక స్టేజ్లో వ్యక్తిగతమైన సాధనకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎందుకని అలాగే నెక్స్ట్ ఏమవుతుందంటే కొంచెం ముందరకెళ్తే కనుక ఆదర్శాల కోసం, ఇంకా ఆశయాల కోసం, తర్వాత న్యాయానికోసం, ధర్మానికోసం వీడు పోరాడుతూ ఉంటాడు. అంటే అర్థం వాడు నమ్ముకున్న ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో, వాడు నమ్ముకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వాడు నమ్ముకున్న న్యాయం ఏదైతే ఉందో అంతా వాడి చుట్టూ తిరుగుతుంటుందన్నమాట, ఇంకేముండదు. అలా ఉంటే కనుక అది ఆ వ్యక్తి సింహరాశి ప్రభావంలో ఉన్నాడు. సింహరాశిలో పుట్టకపోయినా కూడా ఉంటూ ఇంకేం చేస్తాడో తన వాళ్ళని రక్షించుకోవడానికి ఆలోచనలు చేస్తాడు. మా సెక్ట్, మా కులం, మా జాతి, మా వర్గం, మా దేశం ఇలాగ అలా ఉంటూ వాళ్ళని రక్షించడానికి ఏం చేయాలో అవి చేస్తూ ఉంటాడు. దీంట్లో తప్పేం లేదు, సహజంగా ప్రకృతిలో జరిగే వ్యవహారం అన్నమాట. అలా చేసినప్పుడు వాడికి అహంకారం పూర్తిగా ఉంటుంది, బాగా అహంకారంతో ఉంటాడు మనిషి. అహంకారంతో ఉండి తన జీవితం గడుపుతూ ఉంటాడు, అలా జన్మలు గడుస్తూ ఉంటాడు. అలా జన్మలు గడిచినప్పుడు వీడిదంతా సెపరేట్ కాన్షియస్నెస్ తప్ప గ్రూప్ కాన్షియస్నెస్ ఇలాంటి ఐడియాలు రావు. ఇంకా వీడికి ఎప్పుడైతే ఇలా చేస్తుంటాడో కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళు ఒక మంచి లక్షణాలు ఏంటంటే రక్షణ అనేది ఒకటి, తన వాళ్ళని రక్షించడం, న్యాయానికోసం ధర్మానికోసం పోరాడటం, అలాగే ఒక వ్యవస్థీకృతంగా ఉండటం. ఇలాంటి మంచి లక్షణాలను గమనించిన జగన్మాత ఏం చేస్తుందంటే వాడి మీద కరుణతోటి వాడు తన అహంకారాన్ని వదులుకొని ఆ పై స్థాయికి వెళ్ళటానికి వీలుగా ప్రయత్నాలు చేయడానికి అతనికి ఇంపెటస్ ఇస్తుంది అనమాట కన్యారాశి. జగన్మాత కన్యారాశి ద్వారా పనిచేస్తూ ఆ రకమైన ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు. ఏదన్నా ఒక రాజకీయం దానికి, లేకపోతే ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్కి హెడ్గా ఉంటారు. మామూలుగా చిన్నగా ఉంటారు వీళ్ళు, ఎందుకంటే కింగ్స్ అందరూ కూడా లియోలో ఉంటారు. లియో ఇట్ సెల్ఫ్ ఈజ్ కింగ్ ఆఫ్ యానిమల్స్ కాబట్టి. ఇంకా ఇదే కనుక మామూలు వ్యక్తి ఇందాక అహంకారంలో ఉంటే సాధకుడికి ఈ రాశి ఎలా పనిచేస్తుందంటే సాధకుడి మీద తనలోని నిమ్న ప్రకృతి మీద ఫైట్ చేస్తాడు. నిమ్న ప్రకృతి అంటే అరిషడ్ వర్గాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటి మీద ఈ అంతఃశత్రువుల మీద యుద్ధం ప్రకటిస్తాడు, వాటిని తన జయించడానికి కోసం ప్రయత్నిస్తాడు. ఎవరైతే తన అంతఃశత్రువులు జయిస్తాడో వాడు బయట శత్రువులు ఉండరు కాబట్టి ఇంక శత్రువులు జయించే పని లేదు అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. అది మనం సింహరాశి ప్రభావంతో సాధకుల్లో చూడవచ్చు. ఇంకా లోపల బయట అంతా కూడా చాలా ఆర్డర్లీగా ఉండాలి, చాలా సువ్యవస్థితంగా ఉండాలి. అలాంటిది ఒకటి చూసుకుంటాడు. ఇంకా ఏదైనా ఒక ప్రయోజనం చివరికంటూ పాటు పడతాడు అన్నమాట. కంటిన్యూటీ ఆఫ్ పర్పస్, అంటే ఏదో ఒకటి మొదలుపెట్టి మధ్యలో ఆపేయడం అలా కాకుండా చివరి వరకు దాన్ని సిన్సియర్గా చేస్తాడు. నెక్స్ట్ స్థిరంగా పనిచేస్తూ వ్యాపించడం. స్థిరంగా పనిచేయడం అంటే రోజు చేయడం, వ్యాపించడం అంటే విస్తరింపజేయడం. దాన్ని ఏదో మనం చేసుకుంటున్నాం చాలులే, ఇవన్నీ అందరికీ ఏం చెప్తాలే, ఇవన్నీ చెప్పబోతే ఏమైంది, మనం నేర్చుకుంటే చాలులే అనుకోకూడదు. మనం నేర్చుకోవడం, ఇంకా మనకు తెలిసింది పది మందికి పంచడం. ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటాడు సాధకుడు సింహరాశి ప్రభావంలోకి వచ్చినప్పుడు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రేమతో ఉంటారు. ఈ ప్రేమ ఎలాగ వ్యక్తం అవుతుందంటే తన వాళ్ళు పరాయి వాళ్ళు అని కాకుండా అందరినీ సమదృష్టితో చూడగలిగిన, అందరికీ సేవ చేయగలిగిన, అందరినీ రక్షించాలని ఒక ఆలోచనతోటి సాధకుడు ఉంటాడు. ఈ జ్ఞానం తెలియకపోతే ఏమవుతుంది, గాయత్రి మంత్రం వ్యాప్తి చెందకపోతే ఏమవుతుంది అని మాస్టర్ చెప్పారు. ఇది ఎక్కువ మంది తెలిస్తే దీనివల్ల ఎక్కువ మంది రక్షణ పొందుతారు. ఎక్కువ మంది రక్షణ పొందాలి అనే తపన ఉంది, అది సింహరాశి ప్రభావం. ఎక్కువ మందికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎక్కువ మందిని ఈ ఫోల్డ్లోకి తీసుకొచ్చి వాళ్ళని రక్షించాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అదంతా వ్యక్తి యొక్క గొప్పతనం కాదు, సింహరాశి ప్రభావం. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ చేతనత్వం, బృందంగా ఏర్పడటం, బృందాలు బృందంగా గ్రూప్స్గా ఏర్పడటం. ఈ గురువుల కార్యక్రమంలో ప్రజలకు ఏది అవసరమో దానికోసం పాటుపడటం ఉంటుంది. ఇంకా దీనికి చక్కటి ఉదాహరణ ఏంటంటే మాస్టర్ మన గురువు గారి జీవిత చరిత్రలోనే ఉంటుంది. గురువుగారు ఎన్నోసార్లు చెప్పుకుంటారు, నా ఆవేదన అంతా కూడా నా తపనంతా కూడా వెనకబడిన వాళ్ళ కోసమే, నిమ్మ బడుగు బలహీనం వాళ్ళ కోసమే, వాళ్ళని ఎలా ఉద్ధరించాలని. అందుకనే మొట్టమొదటి తెల్లారుజనం లేస్తూనే పాటలో ఉంటుంది, అము దీన దుఃఖీ నిర్బలం వికలం కే సేవకు బన సంతాపహరే, యోహో భూలే పటకే విచుడే ఉనుకో తారే ఖుద్ తరజావే, వహ శక్తి హమేదో దయానిధే కర్తవ్య మార్గవరు డటజావే, పర సేవా పర ఉపకారుమెహం హమ జీవన సఫలు బనాజామి. ఇది గురువుగారు తెల్లార్జున మూడింటికి లేచినప్పుడు హారతి ఇచ్చిన వెంటనే పాడించే మాట అర్థం. అది ఆయనే రాచేస్తారు. దాని గురించి చెప్పుకుంటున్నామంటే మనం అదంతా కూడా ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సింహరాశి ప్రభావంలో వస్తారు. సింహరాశి వల్ల వచ్చేది ఏంటంటే మనల్ని జగన్మాత కరుణకి పాత్రులు అయ్యేటట్టుగా చేస్తుంది, జగన్మాత యొక్క అనుగ్రహం మన మీద వర్షించేటట్టుగా చేస్తుంది. ఆ పాట రాసిన ఆయనే చెప్పుకున్నారు, భగవంతుడు దగ్గర రూపం మనిషిని అందుకోగలిగింది కరుణారూపం, కరుణగా నేను జగన్మాత గాయత్రిని నాలో ప్రతిష్ఠించుకున్నాను అని గురుదేవుల ఆత్మకథలో ఉంటుంది, చదవండి ఒకసారి. కరుణగా ఉంటుంది అమ్మవారు ఎప్పుడు గురువుగారితో. కరుణ ఉంది కాబట్టి లోకాన్ని ఎలా రక్షించాలి, లోకాలను ఎలాగా ఉద్ధరించాలి అని ఆయన రోజులు రోజులు నిద్రపోకుండా నేను నా దిండు తడిచిపోయి ఏడుస్తాను, నన్ను సిద్ధపురుషుడు అనుకుంటారు అందరూ, కానీ నాకు అవన్నీ అనవసరం అని చెప్తారు. ఇదంతా సింహరాశి ప్రభావం, కరుణ యొక్క ప్రభావం. కరుణ అనేది మళ్ళీ నెక్స్ట్ రాశిలోకి వస్తుంది, అది కన్యారాశిలోకి వస్తుంది. కానీ సింహరాశి ప్రభావంలో ఉండి పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అర్హత సంపాదించుకుంటారు. ఏదైనా సరే ఆధ్యాత్మిక జీవనమైనా భౌతిక జీవనమైనా అర్హత సంపాదించుకోవాలి. మనం కొంత ఖర్చు పెడితే తప్ప ఏది మనకు రాదు. అలాగా ఆధ్యాత్మిక జీవనంలో మనం చూపించాల్సింది రెండే. గురువుగారు అంటారు, భవానీ శంకరం రూపిణం, శ్రద్ధ విశ్వాసాలు అనేవి భవానీ శంకరుల రూపంలో ఉంటాయని నేను తెలుసుకున్నాను. అందుకని ఆ రెండు ఉన్న వాళ్ళ దగ్గరికే ఆధ్యాత్మిక విద్య వస్తుంది. అదే బాబా గారు శ్రద్ధ నిష్ట సబూరి అంటారు. ఇలాగా రెండే, ఎవరు చెప్పినా ఒక పక్షికి రెండే రెక్కలు ఉంటాయి, రెండు రెక్కలతో ఎగరాలి. ఆ రెండు రెక్కలు గురువుగారు ఎలా ఇచ్చారు, శ్రద్ధ విశ్వాసం. ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే వ్యక్తిగత చేతనత్వం విశ్వచేతనత్వం అవడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఇవన్నీ చేస్తున్నామో మెల్లిగా మనం మనకు తెలియకుండా విశ్వచేతనత్వంతో అనుసంధానం ఏర్పరచుకునే అవకాశాన్ని పొంది రెడీగా ఉంటాం అనమాట మనం. ఎప్పుడైతే జగన్మాత అనుగ్రహం మన మీద వర్షిస్తుందో అప్పుడు వ్యక్తిగత చైతన్యం కాస్త విశ్వ చైతన్యంతో పూర్తిగా అనుసంధానమై గురువుగారు ఇచ్చిన సూక్ష్మీకరణ సాధన వాటిలో వ్యక్తి చేతనత్వం కాకుండా విశ్వచేతనంతో ఒకటవుతుంది. అలా ఒకటవటానికి కన్యారాశిలో అమ్మవారి అనుగ్రహం వర్షించడం వల్ల జరుగుతుంది. ఈ ఇంకా సింహరాశిలో ఏంటంటే ఇండివిజువల్ లవ్, ఇండివిజువల్ విల్, ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ ఇవి ఉండి అహంకారం పుడుతుందన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే కోడిగుడ్డు ఉంటుంది. కోడిగుడ్డు మెల్లిగా రోజు కాసేపు దానికి పొదుగుతున్న తర్వాత దాంట్లోంచి పిల్ల బయటకు వస్తుంది, దాని భద్ర భద్ర కొట్టుకొని. అలాగా వ్యక్తిగత చేతనత్వం మెల్లిగా మెల్లిగా పెరిగి వ్యక్తి తన చుట్టూ తాను ఒక షెల్ లాంటిది క్రియేట్ చేసుకుంటాడు. ఆ షెల్ లాంటిది అమ్మవారి అనుగ్రహం అనే దెబ్బతోటి కానీ పగలదు. అమ్మవారి అనుగ్రహంతో పగిలేసరికి ఏమవుతుంది, దాంట్లోంచి పిల్ల పుడుతుంది. అలాగా వ్యక్తిగా ఎలాగైతే ఇతను బడుగు జీవుల కోసం, వెనకబడిన వాళ్ళ కోసం, దీనులు దుఃఖితుల కోసం పనిచేస్తూ ఉంటాడు, అప్పుడు అతని మీద అమ్మ అనుగ్రహం వర్షించి అతనిలోని అహంకారంలోని కారం పోగొడుతున్నట్టు. రమణ మహర్షి గారు అయితే అహంకారంలోంచి కారం తీసేస్తుంది. అమ్మవారు తీసేస్తే ఇంకేం మిగులుతుంది, అహం మిగులుతుంది. అహం అంటే నేను, నేను అంటేనే భగవంతుడు. అంటే వ్యక్తిలో భగవంతుడు మాత్రమే ఉండి వాటిలో నేను చేస్తున్నాను, నాది నా వల్ల అవుతుంది ఇదంతా అనే అహంకారం ఎగిరిపోతుంది. ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు అనే జ్ఞానం ప్రతిష్ఠితం అవుతుంది. అలాంటి స్థితి రావాలంటే వీళ్ళకి సాధకుడికి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు ఆల్రెడీ చెప్పేసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి రిపిటేషన్. అదేంటంటే సర్వీస్, ప్రొటెక్షన్ అండ్ లవ్. మనల్ని నమ్మి ఒక పని అప్పచెప్తారనుకోండి, ఎస్ ఖచ్చితంగా బాగా చేస్తాడు అనే నమ్మకం కలిగించగలిగి ఉంటాను. ఈ నమ్మకం కలిగిస్తేనే గురువు మన వైపు చూస్తాడు. ఆ నమ్మకం కలిగించలేకపోతే గురువు చూడడు. గురువు చూడకపోతే మనం గురువుల్ని వెతుక్కుంటూ వెళ్ళినా ఎవడు దొరకడు. ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడే గురువులు మనలో కాంటాక్ట్లోకి వస్తారు తప్ప ఊరికి రారు. అది సింహరాశి ప్రభావం. అలాగే వీళ్ళకి హీలింగ్ ఒకటి ఉంటుంది. ఎవరికన్నా అనారోగ్యం ఉందనుకోండి, మందులు ఇచ్చినా తగ్గిస్తారు, లేదా ధ్యానం చేసినా తగ్గిస్తారు, లేదా ఓ మంత్రం చెప్పినా తగ్గిస్తారు. ఇలాంటిది కూడా సింహరాశి ప్రభావంలో ఆ వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి సింహరాశి ప్రభావంలోకి వచ్చి వరల్డ్ సర్వర్గా తయారవ్వాలనుకుని, అమ్మవారి అనుగ్రహం సంపాదించాలనుకునే వాళ్ళు సర్వీస్ చేయాలి, తను నమ్మిన వాళ్ళని రక్షించాలి. అలాగే తను ఏదన్నా పని తీసుకుంటే బాధ్యతగా చివరి వరకు పూర్తిగా ఏ లొసుగులు లేకుండా నీట్గా పనిచేసి కంప్లీట్ చేసి ఇవ్వాలి. తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని, సిక్ ఇలాంటి వాళ్ళని హీల్ చేయాలి, మెడిసిన్ ఇలాంటి వాటితో సర్వీస్ అందించాలి. ఇది లియోలో ఉన్న ఒక ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలన్నీ మన మీద పనిచేస్తుంటాయి. అలాగే ఎప్పుడైతే అహంకారం ఎక్కువైందో అప్పుడు జగన్మాత కరుణ రావడం అనేది మనం ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. దాంట్లో ఒకటి ఏంటంటే కంసుడు. కంసుడు చాలా కథ మీకు అందరికీ తెలిసిందే. కంసుడి మీద జగన్మాత అనుగ్రహం ఎలా వచ్చింది, కంసుడిని చంపేసిన తర్వాత మనకు తెలుస్తుంది కృష్ణుడిలో లీనమైపోతాడు అతనిలోంచి వచ్చిన తేజస్సు. అంటే ఏమైంది, అతని మీద అనుగ్రహం ఉందనే కదా. అతనికి అనుగ్రహం అమ్మవారు ఎలా ఇచ్చిందంటే, నువ్వు నిన్ను చంపేవాడు అష్టమ గర్భాన దేవకీదేవి గర్భంలో పుడుతున్నాడు, జాగ్రత్తగా ఉండు చెప్పింది ఎవరు, యోగమాయ చెప్పింది. మళ్ళీ ఎవరో చెప్పలేదు, ఆకాశవాణియే చెప్తుంది. ఆకాశవాణి అంటేనే యోగమాయ. యోగమాయ కృష్ణుడి కంటే ఒక ముందు పుట్టి ఇంకో చోట పెరుగుతుంది. ఆ తర్వాత కృష్ణుడు పుడతాడు. కృష్ణుడు ఇక్కడి నుంచి అక్కడికి ఆయన అప్పుడు మాస్టర్ చెప్తారు ఒకసారి, అప్పుడే మొదలైంది దాన్ని ఏమంటాం కిడ్నాప్ చేయటం. మాస్టర్ గారు ఎప్పుడో ఒకసారి క్లాసుల్లో చెప్పారు, కిడ్నాప్ చేయడం కొత్త కాదు, కృష్ణుడిని కిడ్నాప్ చేశారు, జైల్లో తీసుకెళ్లి రేపల్లో పడేశారు, అలా దాచేశారు, కిడ్నాప్ చేశారు. అలాగా కంసుడి మీద జగన్మాత ఒక రకమైన వరం ఇచ్చినట్టే, నీకు తుచ్చ జన్మ పోతోంది, ఇంకా నిన్ను ముక్తి, నీకు ముక్తినిచ్చేవాడు వస్తున్నాడు రో అని చెప్తుంది. అహంకారం, అహంకారం, ఆ అహంకారం అంతా కూడా హిరణ్యకశిపుణ్ణి గుర్తు తెచ్చుకుంటే ఒక లియో సబ్జెక్ట్ ఎలా ఉంటాడు, లేకపోతే లియో అంటే సింహరాశి ప్రభావంలో ఉన్న మామూలు మనిషి ఎలా ఉంటాడు, ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఇంకో రకం ఒక ఇన్స్టిట్యూషన్కి నాయకుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఒక ఆఫీసు మేనేజర్ ఎలా ఉంటాడు, ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళ అహంకారం అమ్మవారి అనుగ్రహం వల్ల మాత్రమే బద్దలవుతుంది. అది. అలాగే రెండోవాడు హిరణ్యకశిపుడు. ఈ హిరణ్యకశిపుడికి ఈ కథ కూడా మీ అందరికీ తెలిసింది. నా నన్నే అందరూ పూజ చేయాలి, నేనే దేవుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది, వాళ్ళ భార్యకి ఆ లీలావతి, లీలావతిని ఇంద్రుడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఇంద్రుడు ఎత్తుకెళ్ళిపోతే వీడికి చాలా తప్పు చేస్తున్నాడు ఇంద్రుడు అని చెప్పి ఆయన ఎవరు వస్తాడు, నారదుడు వచ్చి లీలావతిని తన ఆశ్రమంలోకి తీసుకెళ్ళి లీలావతికి దీక్ష ఇస్తాడు. లీలావతికి దీక్ష ఇచ్చినట్టుగా ఉంటుంది కానీ లోపల ఉన్న అబ్బాయికి ఇస్తాడు దీక్ష. అబ్బాయి వేరే ఏంటి మీ అందరికీ తెలుసు, ప్రహ్లాదుడు. అక్కడ కూడా ప్రహ్లాదుడి ద్వారా హిరణ్యకశిపుడికి అమ్మవారు తన అనుగ్రహాన్ని వర్షించింది. ఎలాగ ప్రహ్లాదుడు అన్న దాంట్లో ఆహ్లాదము అని ఉంటుంది, అమ్మవారి శక్తుల్లో ఒకటి ఆహ్లాదని శక్తి. కృష్ణుడు రాధ ఇది ఈ సందర్భంలో ఉంటుందన్నమాట. రాధాకృష్ణ సందర్భంలో ఆహ్లాదిని శక్తి అని ఉంటుంది. ఆహ్లాదిని శక్తే ప్రహ్లాదుడిగా పుడుతుంది అమ్మవారే. అలాగా ఆ ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, దీనికి వాళ్ళ తండ్రికి ముక్తి వచ్చేటట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రహ్లాదుడి ద్వారా పడి హిరణ్యకశిపుడి యొక్క అహంకారం నాశనం అయిపోతుంది. అయిపోయి అతను కాస్త దాంట్లోంచి ముక్తి పొందుతాడు. ఇవి పురాణాల్లో చెప్పిన కథలు. మనకు రాసులు గ్రహాలు ఇలా చెప్పకుండా భాగవతంలో ఆ కథలు ఉంటాయి. ఆ కథలు చదువుకున్నా కూడా మనకు మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న దోషాలు అవన్నీ క్షాళనం అవుతాయి అన్నమాట. అవన్నీ పోయి మనం పవిత్రులు అవుతాం. అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ రెండవది ఇంకా చెప్పుకోవట్లేదు మనం. ఇంకా సింహరాశి, సింహరాశిలో అహంకారం, అది పోవడానికి అమ్మవారి అనుగ్రహం వరకు వచ్చాం. నెక్స్ట్ వచ్చేది కన్యారాశి. మనం మూడు రాశుల్లో సింహరాశి చెప్పుకున్నాం, తర్వాత కన్యారాశి, తర్వాత మీనరాశి. ఇవన్నీ దేనికి పనికొస్తాయని చెప్పుకుంటున్నాం, ఒక వ్యక్తి దీక్ష తీసుకుని ఆ పైన ఇంకా మామూలు మనిషి స్థాయి నుంచి వ్యక్తిగత అహంకారం అహంకరించేంత వరకు ఎదగటం ఒకటి, అహంకార స్థాయి నుంచి అమ్మవారి అనుగ్రహం వల్ల అది పోయి సాధకుడయ్యి సాధకుడి నుంచి దీక్ష తీసుకోవడం, అక్కడి నుంచి మాస్టర్ అంటే గురువుగారు అవ్వడం, గురువు నుంచి ఇంకా పై దీక్షలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి శంబళలో ఉన్న గురు పరంపర వరకు వెళ్ళటానికి వీలుగా ఒక వ్యక్తిని తయారు చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి. రెండోది కన్యారాశి. ఈ కన్యారాశి జగన్మాత. కన్యారాశిలో జగన్మాత యొక్క అనుగ్రహం భూమి మీద పడుతూ ఉంటుంది. అందుకనే ఆవిడ చేతిలో ఒక చేతిలో కంకె ఉంటుంది, వారికి ఇంకో చేతిలో దీపం ఉంటుంది. దీపమేమో ఒకదానికి గుర్తు, కంకె ఏమో ఒకదానికి గుర్తు. అన్నం కంకె అంటే కదా, దీపమేమో వెలుగుకి గుర్తు. ఈ రెండు అమ్మవారి చేతిలో ఉండి మనకు అన్నం పెడుతుంది, అన్నపూర్ణ అన్నమాట. రెండోది లైట్ ఇస్తుంది అంటే జ్ఞానం ఇస్తుంది, జ్ఞానప్రదాయం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిత్యర్థం దీక్షాన్ భగవతి. అన్నం పెట్టినాడు జ్ఞానాన్ని పెట్టి అని అన్నపూర్ణ చదువుతాము. అలాంటి అన్నపూర్ణ అనమాట అమ్మ. ఇక్కడ దుర్గా అమ్మ లలిత, లలితాదేవి అయితే చేతిలో చెరుకు గడ పట్టుకుంటుంది. మనో రూపేక్ష కోదండ, మన మనస్సే ఆవిడ చేతిలో ఒక కోదండంలా ఉంటుంది, తీయటి చెరుకు గడలాగా ఉంటుంది. కాబట్టి సాధకుడు అమ్మవారి అనుగ్రహం సంపాదించాలంటే వాడి మనస్సును ఎలా ఉంచుకోవాలి, చెరుకు గడలాగా తీయగా ఉండాలి, చెరుకు గడలాగా తీయగా ఉండాలి మనస్సు. మనస్సు తీయగా ఉండడం ఏంటి అంటే మంచి ఆలోచనలు, అందరికీ మంచి చేయాలని కోరిక, మంచి పనులు చేస్తూ ఉంటాం ఊరికే కోరిక ఆలోచన కాకుండా. ఇలాంటివి ఉంటే అప్పుడు ఏంటంటే మనసు అంతా మంచి భావ సంవేదనల గంగోత్రి అంటారు గురువు గారు. భావ సంవేదన గంగోత్రి చిన్న పుస్తకం సార్ చూడండి, అది అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారి అనుగ్రహం సవిత. సవిత మనం తత్సవితరు వరేణ్యం భర్గో దేవస్ ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చదువుతాం కదా గాయత్రిలో. ఆ సవిత అనే అమ్మవారి యొక్క దివ్య తేజస్సు కన్యారాశి ద్వారా మన మీద పడుతూ ఉంటుంది. ఇంకా ఈ కన్యలో పవిత్రత, దివ్యత్వం ఇవన్నీ కూడా కన్యారాశి లక్షణాలు. అలాగే సృష్టి మొదలు అవ్వాలి అంటే ఇంకా సృష్టి మొదలు అవ్వకుండా అసలు సృష్టి చెయ్యాలి అనే సంకల్పం వచ్చిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని చెప్తుందన్నమాట. అంటే ఇప్పుడు కిషోర్ ఉన్నాడు, కిషోర్ మాట్లాడాలి ఫలానా విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాడు, ఇంకా మాట్లాడలేదు. ఆ అనుకుంటున్న స్థితి ఏదైతే ఉందో దాన్ని కన్యారాశి ప్రభావం చెప్తుంది. సృష్టించాలి అని భగవంతుడి కోరిక వచ్చింది, ఆ తర్వాత సృష్టి మొదలవుతుంది. ఆ సృష్టి ఇంకా పూర్తిగా బయటికి రాకుండా ఉన్న స్థితిని భగవంతుడు సంకల్పాన్ని చెప్తుందన్నమాట కన్యారాశి. ఈ కన్యారాశికి మనం ప్లేన్స్ గురించి చెప్పుకుంటాం, ఫిజికల్, ఆస్ట్రల్, వైటల్, మెంటల్, బుద్ధి, నిర్వాణిక్, పరానిర్వాణిక్, మహాపరానిర్వాణిక్, ఇలా 7. ఆ మహాపరానిర్వాణ స్థలం ఏదైతే ఉందో తలం, ఆ తలం గురించి చెప్తుంది ఈ కన్యారాశి. వాక్కును సృష్టించిన ఆయన ఎవరు? వాక్ అంటే సరస్వతి. వాక్కును సృష్టించిన ఆయన బ్రహ్మ. ఇద్దరు విడిగా ఉండరు, రెండు ఒకే రూపంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో దాని గురించి చెప్తుంది. అంటే బ్రహ్మగారికి ఇలాగ సృష్టించాలి అన్నప్పుడు ఆయన సరస్వతితోటి, ఆ సరస్వతి అంటే వాక్ శక్తితోటి సృష్టి మొత్తం జరుగుతుంది. అంటే ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని, దాన్ని ఎలా చెప్తామంటే, ఏదన్నా ఒక మాట అన్నా ఉంటే ఆ పదానికి దాని అర్థానికి వేరుండదు. ఒక కుక్క అన్నామని వెంటనే అందరికీ తెలిసిపోతుంది కుక్క అంటే ఎలా ఉంటుంది, ఏంటి, అది ఏం పని చేస్తుంది. అలాగే గులాబీ అన్నామంటే ఏం చేస్తుంది తెలుస్తుంది. అలాగే నెమలి అంటే నెమలి పించు, వేణువు, ఇలాగ మనకు ఒక పదము దానికి అర్థం రెండు కలిసి ఉన్న స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా కన్యారాశి వల్ల తెలుస్తుంది. ఈ కన్యారాశి సాధకుడి మీద ఎప్పుడైతే ఈ ప్యూర్ లవ్ అనే లక్షణం సింహరాశిలో అలవాటు చేసుకుని విశ్వం అంతటికీ సేవ చేయడానికి అతను పని చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా పనిచేస్తాడు? సింహరాశి ప్రభావం వల్ల హీలింగ్, సిక్ అంటే సిక్ పీపుల్, సిక్ పర్సన్స్, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి ఆరోగ్యం చేయడం, మందులు ఇవ్వడం, అలాగే న్యాయం కోసం, ధర్మాని కోసం తన వాళ్ళని రక్షించడం, పోరాటం, ఇంకా సర్వీస్ ఇవ్వడం, ప్రొటెక్షన్ ఇవ్వడం, అలాగే పనులు చేస్తున్న వాడి మీద అమ్మవారి దృష్టి పడుతుంది. పడి వాడిలో పవిత్రత వచ్చేటట్టుగా కన్యారాశి ప్రభావం మెల్లిమెల్లిగా వాడి మీద పడుతుంది, అనుగ్రహం వర్షిస్తుంది. ఎలా తెలుస్తుంది మనకు అనుగ్రహం అంటే, అప్పుడు ఏదో ఒక గురువు దృష్టిలో పడతాడు. పడి బాగుంది, మంచి పని చేస్తున్నావు, దా నీకు ఏదన్నా చెప్తాను. అనుగ్రహానికి గుర్తు ఏంటంటే అలా వాళ్ళంతటి వాళ్ళు పిలవడం ఒకటి. జనరల్గా అలాగే జరుగుతుంది, మనమేమి గురువుని వెతుక్కోదు, వాళ్ళే పిలుస్తారు. లేకపోతే కళ్ళలోనే కనిపించి ఏమన్నా చెప్తారు, మాకు మంచి కళ్ళు వచ్చాయని అనుకుంటాం. అలా కొంతకాలం చేస్తున్నప్పుడు భౌతికంగా కూడా అప్పుడు గురువు మనకు దర్శనమిస్తాడు, ఇచ్చి మీరు ఈ పనులు చేసుకోండి, ఆ పనులు చేసుకోండి అని గైడ్ చేస్తారు. ఇంకా ఏంటంటే సాలోక్య, సారూప్య, సాయుధ్య అనే స్థితిని కల్పిస్తుంది అమ్మ. సాలోక్యం అంటే ఒకటే లోకంలో ఉంటాడు మన భగవంతుడు, ఏ లోకంలో ఉన్నాడు మనం కూడా అదే లోకంలో ఉంటాడు. భగవంతుడు ఒక లోకంలో ఉంటాడు, అన్ని లోకాల్లో ఉంటాడు, మనం కూడా అన్ని లోకాల్లో ఉన్న భగవంతుడిని అనుభవించగలము. వి ఫీల్ ఇట్, ఆయన ప్రజెన్స్ ఫీల్ అవుతాం అనమాట. మనం భౌతిక లోకం అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, అప్పుడు కూడా భగవంతుడి అస్తిత్వాన్ని మనం అనుభవించగలం. అలాగే స్వప్నం కళ్ళగంటున్నాం, అప్పుడు కూడా భగవంతుడి అస్తిత్వాన్ని ఫీల్ అవుతుంది. అలాగే సుషుప్తి బాగా గాఢంగా నిద్రపోతున్నాం, భగవంతుడి అస్తిత్వాన్ని మనం ఫీల్ అవుతాం. ఇంతకీ భగవంతుడి అస్తిత్వం అంటే ఏంటి? ఆయన ఏమన్నా మనతో వచ్చి పక్కనే సీట్లో కూర్చుని మనతో వాడు పని చేస్తాడా? లేదా కృష్ణుడి కథలు ఉంటాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొండలు చేసి పెట్టాడు, వీళ్ళ ఇంటికి వెళ్ళి అంటులు తినాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బోళ్ళు పనులు చేసి పెట్టాడు, ఇలాగ మనకు భక్త విజయంలో కథలుంటాయి. అలాగే చేస్తాడా అంటే అలా కాదు, ఆనంద స్వరూపంగా మనతో ఉంటాడు. మనం భౌతికంగా పనులు చేసుకుంటున్నప్పుడు వీ ఫీల్ హ్యాపీనెస్, మనకి ఎక్కడ విసిగుచి రాకనిపించు, హాయిగా ఆనందంగా పని చేసుకుంటాం. అలాగే నిద్రపోతున్న కళ్ళు అలాంటి ఆనందమైన కళ్ళు వస్తాయి తప్ప భయంకరమైన పీడకల్లో రావు. అలాగే గాఢమైన సుషుప్తులు ఆనందం తప్ప ఇంకోటి ఉండదు, ఎందుకంటే ఆగి ఒళ్ళు మరిచి నిద్రపోతాం, కళ్ళు ఉండవు, ఏ ఉండవు. లేచిన తర్వాత తెలుస్తుంది అబ్బా ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత నిద్రపోయారంటే ఒళ్ళు తెలియలేదని. ఇలాంటివన్నీ కూడా మనకు సాలోక్యంలో పరమాత్మ యొక్క ఆనంద అనుభూతి పొందుతాం. నెక్స్ట్ సారూప్యం, పెళ్లిగా రూపం మారిపోతుంది. రూపం మారిపోవడం అంటే అర్థం ఏంటి? రామకృష్ణ పరమహంస గారు సాధన చేస్తుంటేట ఆంజనేయ స్వామి సాధన చేస్తే ఆయన నిజంగా కొంచెం టాక్ వచ్చేస్తుంది. ఆయన ఎప్పుడు చెట్ల మీదే ఉండేవాడు, కింద ఉండేవాడు కాదు, కోతిలాగానే తినేవాడు, కోతిలాగానే కిచ్కిచ్చి అంటాం, లేకపోతే చేతులు కళ్ళు ఇలా పెట్టుకోవడం అంతా అలాగే చేసేవాడు. అలాగే స్త్రీ అంటే రాధ, కృష్ణుడి మీద రాధ భక్తి అలా చేస్తుంటే ఆయన శరీరంలో మార్పులు వచ్చేసి చెస్ట్ కూడా మారిపోయింది లేడీస్ లాగా. అలాగా భౌతికమైన శరీరం మీద మనసు యొక్క ప్రభావం భావంతో కూడినది, చాలా శక్తివంతంగా మన శరీరాన్ని మార్చేస్తుంది. మనం చిన్న చిన్న వాటిల్ని గుర్తించుకోం, ఎందుకంటే బీపీ వచ్చింది, మన మనస్సు చెదిరిపోతే బీపీ వస్తుంది, బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మన మనస్సు చెదిరిపోతే డయాబెటీస్ వస్తుంది, అది మనం చూసుకోలేము, అది కూడా మనస్సు ప్రభావమే. అంటే మనస్సు ప్రసన్నంగా ఉంచుకోవాలి, మనస్సు శాంతంగా ఉంచుకోవాలి, మనస్సు ఆనందంగా ఉంచుకోవాలి. భగవంతుడిని మేము కొలుస్తున్నామంటే మనం దుఃఖపడుతుంటే భగవంతుడిని కొలవటం లేదు. అమ్మవారిని మేము కొలుస్తున్నామంటే అమ్మవారిని కొలవటం లేదు. అమ్మవారు ఆనంద స్వరూపిణి, సచ్చిత్ ఆనందం, ఆవిడ పేరే సచ్చిత్ ఆనంద. అలాగే త్రిపుర సుందరి, త్రిపుర సుందరి కాబట్టి ఎక్కడ సుందరం ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడ బ్యూటీ ఉందనుకోండి అక్కడ ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉందని చూడడానికి చూసిన వాళ్ళు ఎవరికైనా ఆనందం కలుగుతుంది కదా. అది అలాంటప్పుడు మనం ఏవైతే త్రిపురాలన్నిటికీ మొత్తం ముల్లోకాలకి ఆనందకరమైన అమ్మవారిని ధ్యానం చేస్తుంటే మనం మనస్సు ఆనందంతో నిండాలి. అందుకని మనం జపం చేస్తుంటే నా మనస్సు ఆనందంతో నిండుతోంది, అమ్మవారి అనుగ్రహంతో నిండుతోంది అనుకోవాలి. ఊరికే గబగబా చేసేస్తే రాదు. అలాగే నెక్స్ట్ సారూప్యం, ఆ సారూప్యంలో అమ్మవారి రూపం గబుక్కుని ఎవరన్నా చూస్తే అమ్మవారి రూపం కనిపిస్తుంది వాళ్ళకి, ఎవరికి అందరికి కనిపిస్తుంది. కొంచెం సాధన చేసిన అవతల వాళ్ళకి కనిపిస్తుంది, ఓ వీడు అమ్మవారు సాధన చేస్తున్నాడని వాళ్ళకి తెలుస్తుంది. దానికి గుర్తుగానే ఇప్పుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారు దీక్ష తీసుకుంటే భవాని దీక్షలు, కొందరు చెవులకి పోగులు పెట్టుకోవడం, కాళ్ళకి పారాయణ కట్టుకోవడం, మట్టిలు పెట్టుకోవడం, గద్దెలు కట్టుకోవడం, ఆడవాళ్ళలాగా మగవాళ్ళు కూడా చీరలు కట్టుకోవడం, అలాగే శ్రీ విద్య ఉపాసనలో కూడా పట్టు చీరలు కట్టుకుంటుంటారు చాలామంది, అమ్మవారిలాగా వేషం వేసుకుంటారు. అంటే మనస్సు అమ్మ అనే స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా బాడీ కూడా అమ్మ స్థితిలో వెళ్తుంది. ఇంకా నడక కూడా మారిపోయింది సార్, రామకృష్ణ పరమహంస గారిది గొంతు కూడా మారిపోయింది సార్. ఆయన చీర కట్టుకుని అందరు ఆడవాళ్ళతో కలిసి వస్తుంటే ఇంకెవ్వరు కూడా గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు. మాటతో సహా నడకతో సహా ఆశ్చర్యపోయారు అందరూ. అలా ఉంటుంది మనసు యొక్క ప్రభావం శరీరం మీద, అది కూడా సాధన సిన్సియర్గా చేయడం వల్ల అలాంటి సారూప్య స్థితి ఇస్తుంది. ఏది కన్యారాశిలో అమ్మవారి అనుగ్రహం, సాధకుడికి సాలోక్యము, తర్వాత సారూప్యం, తర్వాత సాయుధ్యం. సాయుధ్యం అంటే ఆయనతో వాడు ఉంటాం ఇప్పుడు, ఇంకా సారూప్యం అది కాదు. సాలోక్యం అంటే అదే ఒకే లోకల్లో ఉంటాం మనందరం, ఇప్పుడు ఇండియాలో ఉన్నాం, అలాగే మనందరం వరల్డ్లో ఉన్నాం, మనందరం భూమి మీద ఉన్నాం, అది సాలోక్యం. సారూప్యం మనందరికీ, సారూప్యం ఏంటంటే మనందరికీ కామన్గా ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ రకమైన నాలెడ్జ్ గెయిన్ చేయడం, దీన్ని ఉపయోగించి గురువుగారు చెప్పినట్టు దేశానికి లోకానికి సేవ చేయటం, ఇది సారూప్యం. సాయుధ్యం అంటే ఇంకా ఆయనకి ఈయనకి తేడా లేకుండా ఒకటైపోవడం. ఆ రకమైన సాయుధ్యం వరకు మనిషిని మామూలు మనిషి స్థాయి నుంచి సాయుధ్య స్థాయి వరకు కన్యారాశి లోంచి వచ్చే అనుగ్రహం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహం మనిషిని ఉద్ధరిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ద్వారా ఉద్ధరించబడటానికి సింహరాశిలో చెప్పిన ప్రొటెక్షన్, సర్వీసు, హీలింగ్, ఇంకా ప్యూర్ లవ్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ కన్యారాశి ప్రభావంలోకి వచ్చేసరికి నర్సింగ్ సర్వింగ్. అందుకని ఏం చేస్తారంటే హాస్పిటల్స్ పెడతారు, హాస్పిటల్స్ పెట్టి దాంట్లో ఇప్పుడు చాలామంది ఆశ్రమాలు స్థాపించి ఏం చేస్తారు, ముందర హీలింగ్ కోసం ఒక గ్రూప్ ఉంటుంది, అలాగే వైద్యం చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. వైద్యం నేర్పుతారు, వైద్యం నేర్చుకుంటారు జనం, వాళ్ళకి సిక్ వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇవి చేస్తాం అనమాట, ఇది కన్యారాశి దాంట్లోకి వస్తుంది. అలాగే హాస్పిటల్స్ కట్టడం మీనరాశిలోకి వస్తుంది, కానీ మీనరాశిలోకి వచ్చిన హాస్పిటల్ కట్టడం వరకు ఉంటుంది, కానీ దాంట్లో మందులు ఇవ్వడం సింహరాశి, అక్కడ నర్సులుగా పనిచేసి వీళ్ళందరికీ సిక్ వాళ్ళందరికీ సర్వ్ చేయడం కన్యారాశికి అందుకు వస్తుంది. అలాగే హీలింగ్ ఏమో సింహరాశి, హీలింగ్లో ఏమి ఉండవు, ఊరికే కూర్చోవడం, ధనం పెట్టుకోవడం తగ్గిపోతుంది. ఇవి కన్యారాశి ప్రభావంతో ఏమవుతుందంటే సాధకుల్లో మెల్లిగా వాడి ప్రజ్ఞ మూలాధారం స్వాధిష్టానం మణిపూరకంలో ఉంటుంది మామూలు వ్యక్తికి. ఇప్పుడు జనరల్గా ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళందరికీ కూడా అవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం వింటున్న మన మెంబర్స్ అందరికీ కూడా అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల మధ్యలో ఉంటుంది ప్రజ్ఞ. ఎప్పుడైతే అమ్మ అనుగ్రహం బాగా వర్షించి సాధకుడు ఉద్ధరించబడతాడో అప్పుడు వాడి ప్రజ్ఞ ఎప్పుడు కూడా ఆజ్ఞాచక్రంలో స్థిరంగా ఉంటుంది. కూటస్థ చైతన్యం అంటారు లాహిరి మహర్షి గురువు గారు. ప్రజ్ఞ ప్రజ్ఞాపుత్రులు కావాలి నాకు. ప్రజ్ఞాపుత్రులు అంటే అక్కడ ఉన్నవాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక భాష ఏంటంటే దానికి క్రైస్ట్ కాన్షియస్నెస్, క్రీస్తు చైతన్యం అంటాడు. ఎవరు పరమహంస యోగానంద గారు కూడా క్రీస్తు చైతన్యం అంటారు, కూటస్థ చైతన్యం అంటారు. ఇంకా ఇంకో భాష ఏంటంటే బుద్ధిక్లేన్లోకి సాధకుడు ప్రవేశిస్తాడు. ఆ బుద్ధిక్లేన్లోకి ప్రవేశించడం వల్ల ఏమవుతుందంటే ఇంటలెక్ట్ అంటే వాడికి ఉన్న బుద్ధి విశేషం ఏదైతే ఉందో, చదువుకున్న తర్కం వితర్కం రకరకాల ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టేసి వాటికి మించి ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. మాస్టర్ జ్వాలకులు గారి పుస్తకంలో ఫ్రమ్ ఇంటలెక్ట్ ఇంట్యూషన్ ఉంటుంది. దాంట్లో ఇంట్యూషన్ అంటే ఏంటంటే స్వతసిద్ధంగా జ్ఞానం ఉంటుందన్నమాట. ఏదన్నా ఒక దాని గురించి తెలుసుకోవాలంటే స్వతసిద్ధంగా సహజంగా దాంట్లో ఏముందని వీడికి తెలుస్తుంది. ఆ రకంగా ఇంట్యూషన్ ప్లేన్లోకి వెళ్తాడు. దాంట్లో డెవలప్ అయ్యే కొద్దీ ఇంకా 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 డెవలప్ అయ్యే కొద్దీ కన్యారాశి ప్రభావం వల్లేమో మనం ఇంట్యూషన్లోకి ప్రవేశిస్తాం, అంటే బుద్ధిమయ లోకంలోకి వెళ్తాం. ఇంకా బాగా డెవలప్ అవ్వాలంటే నెక్స్ట్ స్టెప్లు ఉన్నాయి. అవేంటి? కన్యారాశి నుంచి ఐదో రాశి ఏంటంటే మకర రాశి. జాతకంలో కాలచక్రంలో ఐదో రాశి సింహరాశి. కన్యారాశి నుంచి ఐదో రాశి మకర రాశి. ఐదో రాశి ఎప్పుడు పిల్లల్ని సూచిస్తుంది. కన్యారాశి నుంచి ఒక పిల్లవాడు పుడతాడు అంటే క్రీస్తు పుడతాడు. కన్య అంటే పవిత్రత. మనలో ప్రతి ఒక్కరికి ప్రకృతి ఉంటుంది, అష్టవిధ ప్రకృతులు. అష్టవిధ ప్రకృతులు ఇదివరకు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. ఏంటంటే మనలో పంచభూతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం, ఆ తర్వాత మనస్సు బుద్ధి అహంకారం. చిత్తం ఉండదు దీంట్లో. చిత్తం ఎందుకు ఉంటుందంటే చిత్ రూప యాదేవి సర్వభూతేషు చిత్ రూపేణ సంస్కృత నమస్తశ్రీ 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 నమ్మ. మనలో ఉన్న చిత్ ఏదైతే ఉందో అదే సృష్టిలో ఉన్న పరమాత్మలో కూడా అదే చిత్ ఉంది. అంటే అక్కడ కూడా బుద్ధి ఉంది, ఇక్కడ కూడా బుద్ధి ఉంది. బుద్ధి ప్రకృతిలో ఉన్నదా అంటే ప్రకృతి ఎన్ని రకాలని చెప్తున్నారు. ప్రకృతి ఎందుకుందో తెలుసుకుంటే మనం ఎంతో ఆనందించాలి. ఇలాంటి ప్రకృతి సృష్టించాడు, ఇంట్లో పడేశాడు, ఇన్ని అట్రాక్షన్స్ పెట్టాడు, మళ్ళీ ఇవన్నీ సాధన చేసి వెనక్కి రమ్మన్నాడు, ఎందుకు చేయాలి ఇదంతా అని కొన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఆన్సర్, ఎక్కడ ప్రకృతి ఉందో అక్కడ భగవంతుడు వ్యక్తం అవుతాడు. భగవంతుడు వ్యక్తం అవటానికి సృష్టి ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. మనం భగవంతుని తెలుసుకోవాలంటే ప్రకృతి ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ప్రకృతి అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆయన భార్య అని చెప్తుంది శాస్త్రం. లక్ష్మి అంటే కొన్ని లక్షణాలు కలది అని శాస్త్రం. లక్షణాలు ఉన్నది లక్ష్మి, అదే ప్రకృతి. ఈ ప్రకృతి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు తెలుసుకుంటే ఆ లక్షణాల ద్వారా నువ్వు భగవంతుని తెలుసుకోగలవు. అలాగా భగవంతుని తెలుసుకోవడానికి మాకు ఏంటండి మార్గం అంటే ప్రకృతిని చూడటమే, ప్రకృతిని తెలుసుకోవడమే. ప్రకృతిని తెలుసుకుంటే భగవంతుని తెలుసుకుంటాం. అందుకని దత్తాత్రేయ స్వామి కూడా ఏం చెప్తాడంటే, నన్ను తెలుసుకోవాలంటే మీరు దశ మహావిద్యలు ఉన్నాయి, ఆ దశ మహావిద్యల్ని అనుష్ఠానం చేస్తే నన్ను తెలుసుకోగలరు, లేకపోతే తెలుసుకోలేరు. అలాంటి దాంట్లో మొట్టమొదటి మహాకాళి, అలాగే తార చిన్నమస్త, బగళాముఖి, ధూమవతి, ఇంకా భువనేశ్వరి, ఇంకా చాలా ఉన్నాయి, కమలాలయ, అలా పది మొత్తం. ఈ పది పదిని దశ మహావిద్యలు అంటారు. అంటే పది మహావిద్యలు, వీటి ద్వారా జ్ఞానం. త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, ఇవన్నీ కూడా లలిత షోడ, ఇవన్నీ కూడా చేయడం వల్ల దత్తాత్రేయుడు అంటే ఏమిటో తెలుస్తుంది అంటారు స్వామి. నేనంటే ఏమిటో తెలుసుకోవాలి, ఇది చెయ్యాలి. అంటే శక్తి పది రకాలుగా పనిచేస్తుంది. ఎప్పుడైనా కూడా ఆ పది రకాల శక్తుల యొక్క నాలెడ్జ్ ఉంటేనే మనం ఈ శక్తుల్ని ఎవరు వాడుతున్నారు, ఈ శక్తులకి మూలం ఎవరు అని తెలుసుకోలేము. కాబట్టి మనం ఒక చోటకి వెళ్ళాలంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి రోడ్డు ద్వారా వెళ్తాం, లేకపోతే రైలు ద్వారా వెళ్తాం, లేకపోతే వాటర్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటే షిప్ ద్వారా వెళ్తాం, లేకపోతే ఏరోప్లేన్ ద్వారా వెళ్తాం. అంటే ఒక చోట నుంచి చోటకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ ఎనీవే కదా. అలాగే మనం ఇక్కడ ఉన్నాం, భగవంతుడు అక్కడ ఉన్నాడు. ఈ ట్రావెల్ చేయాలంటే మధ్యలో ఉన్నది ఉంది కదా, అది శక్తి అంటే. ఆ శక్తి ద్వారా మాత్రమే మనం భగవంతుని తెలుసుకోగలం. ఆ శక్తి మనలో ఎలా ఉంటుందంటే మనస్సుగా ఉంటుంది, ప్రాణంగా ఉంటుంది. ఇంకో రూపం ఉండదు దానికి, మనస్సుగాను ప్రాణంగా ఉంటుంది. కాబట్టి మనస్సు ప్రాణములు అనే వాటిని మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇచ్చాడు. దేని ద్వారా ఇవన్నీ సాధించాలంటే మనస్సుకి ప్రాణానికి ఒక బేస్ ఉండాలి, ఆ బేసే ఈ శరీరం. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉంచుకుంటూ మనస్సుని ప్రాణాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా, ప్రాణాన్ని ఇబ్బంది పెట్టే పనులు మనం చేస్తాం. సపోజ్ మనకు పచ్చిమిరకాయ కారం తినడం ఇష్టం, బజ్జీలు చక్కటక్కా నవలేసి ఉన్నారు, కారంకి ఉక్కిరి ఉక్కిరి కదా అనుకుంటూ తింటారు కొందరు మనిషి హుషారుగా, అదంతా ప్రాణాన్ని ఇబ్బంది పెట్టినట్టే. అలాగే చల్లడివి తాగుతారు, చల్లడివి తాగుతుంటే పళ్ళు జువ్వులు తాగుతుంటాయి, అయినా సరే తింటూ ఉంటారు, అది కూడా ప్రాణాన్ని ఇబ్బంది పెట్టినట్టే. అలా ప్రాణాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే మనస్సును ఇబ్బంది పెడతాం మనం. కొన్ని కొన్ని చదువుతుంటే చాలా విసుగ్గా ఉంటుంది, కొన్ని కొన్ని చదువుతుంటే భయం వేస్తుంది కొందరు, అయినా సరే భయం వేస్తున్నా ఆ టెర్రర్ హారర్ నవలలు చదువుతారు. అలాంటివి చదవటం వల్ల మనస్సు దెబ్బతింటుంది. అలాగా మనస్సు దెబ్బతింటే ఆ మనస్సుతోటి భగవంతుడిని చూడలేము. మనస్సు దెబ్బతినకూడదు, ప్రాణం దెబ్బతినకూడదు, అవి కరెక్ట్గా ఉండాలి. ఉంటేనే మనం భగవంతుడిని చూడటానికి మనకి ఇచ్చిన మనస్సుని ప్రాణాన్ని ఈ శరీరం ద్వారా, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఈ ధర్మ సాధనమైన శరీరం ద్వారా మనం భగవంతుని తెలుసుకుంటాము. మనస్సు ద్వారా మనస్సు ప్రాణాలను ఉపయోగించుకుని తెలుసుకుందాం. ఇది గుర్తుపెట్టుకుంటూ నెక్స్ట్ ఏం చేస్తామంటే, గురువు గారు మనకు కన్యారాశిలో పుట్టారు, మీకు అందరికీ తెలుసు. సెప్టెంబర్ 21 పుట్టారా గురువు గారు? పరమ పూజ గురుదేవులు సెప్టెంబర్ 21 అనుకుంటున్నాను. సెప్టెంబర్ 21 కరెక్ట్, 1911 పుట్టారు. అప్పుడు సరే వారు గురువు గారు కనిపించారు, అఖండ జ్యోతి పెట్టమన్నారు. ఆ కన్యారాశి ప్రభావం గురువు గారి మీద ఎలా ఉందో చూసుకోండి. జ్యోతి అంటేనే వెలుగు ఇవ్వటం కదా. కన్యారాశిలో అమ్మవారు చేతిలో ఒక దీపంతో ఉంటుంది. లైట్ ఆఫ్ ఇనీషియేషన్ ఇన్ డార్క్నెస్, కటిక చీకట్లో వెలుగు చూపడం అనేది దీపం యొక్క పని అయితే ఎలాగైతే ఉందో, కన్యారాశి ప్రభావంలో ఉన్న వాళ్ళకి దీక్ష అనే ఒక వెలుగు మన చేతిలో దీపంలాగా ఉంటుంది సార్. ఇది సింబాలిక్గా చెప్పుకోవడం. దీన్నే గురువు గారు ఏం చేశారు, అఖండ జ్యోతిగా పెట్టారు. అఖండ జ్యోతి సమ్ముఖంలో మేము కూర్చుంటే మా గురుదేవులు నాకు ప్రత్యక్షంగా ఉన్నట్టే అనిపిస్తుంది అని చెప్తారు గురువు గారు. అంటే తమసో మా జ్యోతిర్గమయ అనే వేదవాక్ ఏదైతే ఉందో దానికి గుర్తుగా అఖండ జ్యోతి ఉంది. గురువు గారు కన్యారాశి ప్రభావంలోంచి చూపిస్తూ మనకు అందరికీ అఖండ జ్యోతినిచ్చారు. ఆయన పాటించడమే కాకుండా మనం కూడా అఖండ జ్యోతి యొక్క వెలుగుని అందుకోవడానికి వీలుగా ఇచ్చారు. అందుకని లైట్ ఆఫ్ ఇనీషియేషన్ ఇన్ డార్క్నెస్. ఇనీషియేషన్ అంటే ఒక దానికి దేనికన్నా ఇనీషియేషన్ అంటే దీక్ష తీసుకోవడం అనమాట. గురువు గారు దీక్ష తీసుకున్న దీక్షల్లో మనం ఏం తీసుకోగలం, ఏమి తీసుకోలేదు. చాలా పెద్ద తీసుకున్నారు. అలాంటి దీక్షల్లో ఆయన దీక్షలు ఇచ్చిన వాళ్ళు మనం తీసుకున్న వాళ్ళం కొందరున్నాం. ఆ దీక్ష అనే దానికి గుర్తు అనమాట జ్యోతి. అలాంటి జ్యోతిని అఖండంగా గురువు గారు వెలిగించారు. ఆ అఖండ జ్యోతిని చూసి కూర్చున్నా మనం కన్యారాశి ప్రభావంలో ఉంటాము. ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద వర్షిస్తుంది అని. అనుగ్రహము అంటే మీకు ఈ పాటికి ఏం గుర్తు రావాలి, అనుగ్రహ మాలా మంత్రం గుర్తు రావాలి. అనుగ్రహ మాలా మంత్రం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అలా ధారగా మన మీద వర్షిస్తుంది. ఈ ధారగా వర్షిస్తూ ఉంటే మొట్టమొదట్లో ఎలా అనుకోవాలంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఎలా వర్షిస్తుందంటే సప్తవర్ణాలుగా వర్షిస్తుంది. మొట్టమొదటి సృష్టి అంతా కూడా మొదలు పెట్టాలన్నప్పుడు అంతా సప్త అన్ని 7 7 7 వచ్చేట 7 స్వరాలు, 7 కిరణాలు, 7 రంగులు, 7 రకాల ఋషులు వాళ్ళతో పాటు వచ్చిన జ్ఞానము తపస్సు ఇదంతా 7 7. అలా 7 7 వచ్చేదంతా దేని వల్ల వస్తుందంటే, ఏ శక్తి వల్ల వస్తుందంటే సరస్వతి మాత అనుగ్రహం వల్ల వస్తుంది. సరస్వతి చేస్తే ఏమవుతుందంటే మన మనస్సు పరమ పవిత్రమవుతుంది. పవిత్రమయ్యి 7 వచ్చే వీటిలన్నింటినీ అందుకోగలదు. అందుకని మనం ఏ మొదలు పెట్టినా మొట్టమొదటి సరస్వతి ప్రార్థన చేస్తాం. సరస్వతి ప్రార్థన అయిన తర్వాత మిగతా ఏదన్నా చేస్తాం. అందుకని సరస్వతి ఎంత బాగా చేస్తే అంత పవిత్రత వస్తుంది. సత్ సవితరు వరేణ్యం అని గాయత్రి మంత్రం ఉంటే అరవిందులు ఏం చేశారంటే ఆయన సరస్వతి గాయత్రిని తత్ సవితరు వరం అని చెప్పి ఒకటి విడిగా రాసుకున్నారు ఆయన. రాసుకుని అది చేశారు చాలా కాలం. సవిత కాకుండా సరస్వతి చేశారు. సరస్వతి చేయటం వల్ల ఇది అనంతమైన ఆ సరస్వతి శక్తి ఆయనలో అంత పవిత్రతని ఇచ్చి ఏడు ఏడుగా ఎక్కడ మొదలవుతుందో ఏడు 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 ఎంత మొత్తం జ్ఞానం ఇచ్చింది ఆయనకి అరవిందుడికి. అలాగే మాస్టర్ ఎప్పుడో నాకు ఒకసారి చెప్పారు, ఆయన అలాగ ఆవు మీద పడుకొని ఎంతో సరస్వతి చేస్తుండేవారు. సరస్వతి ఆవు మీద అలా వానుకుని, ఆవు ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నాడు ఆయన వెనకాల ఆవు ఉంటుంది, అలాగ ఈయన మాస్టర్ రామకృష్ణ గారు ఆవుని ఆనుకొని ఆవు మీద పడుకొని లేక అలాగా నేను సరస్వతి చేస్తుండే మన సీతారాం అని చెప్పారు నాకు ఒకసారి. అది విన్నప్పుడు ఓహో అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది మన సరస్వతి ఒక పక్క ఏమో ఆవు ఏంటంటే ఉన్న వాటిలో ఆ సమస్త దేవతలు ఉంటారు, ఆవులు సమస్త విష్ణు ఉంటుంది, ఆ అందరికీ కూడా ఆయన వాళ్ళ అందరి దేవతల యొక్క అనుగ్రహం అలాగే అమ్మవారి సరస్వతి మాత అనుగ్రహం వస్తుంది. ఆ తర్వాత ఆయన చేయటానికి కావాల్సిన పనులకి వాటికి సంబంధించిన ప్లాన్ అంతా రావడానికి వాటి అన్నిటికీ మొదటిది సరస్వతి. అలాగే మనం కూడా సరస్వతితో చేస్తూ అనుగ్రహం వాళ్ళ మంత్రం చేయటం వల్ల ఏమవుతుంది, అమ్మవారి అనుగ్రహం మన మీద ధారాళంగా వర్షిస్తుంది. దీనికి ఒక గుర్తు ఏంటంటే రెయిన్బో. రెయిన్బో అంటే ఏంటి మనకు? ఇంద్రచాపం తెలుగులో చెప్పు. వర్షం పడుతుంటే మనకు రెయిన్బో వస్తుంది, నిబ్జియార్ ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఏడు, ఆ ఏడు భగవంతుని యొక్క అనుగ్రహానికి గుర్తు. అందుకని భగవంతుడి అనుగ్రహం మనం సంపాదించాలంటే ఏడు రంగుల్ని మనలోకి ఆహ్వానించాలి. అందుకే జగజ్జనని మహాయోగేశ్వరీదేవి ఏడు రంగులతో కనిపిస్తుంది, ఏడు తలకాయలు ఏడు రంగుల్లో ఉంటాయి. ఈ జపం చేసుకుంటున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఏడు రంగులని నేను పీల్చుకుంటున్నాను, నాలో ధారణ చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ ధారణ చేసుకుంటున్నాం? స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో అని చెప్పిన అదే, లేకపోతే నా మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఏదరికి బాడీ, ఏదరికి బాడీకి రిప్లిక ఈ ఫిజికల్ బాడీ. కాబట్టి బాడీ అంటే చాలు, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ బాడీ, వీటిల్లో నేను అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ధారణ చేసుకుంటున్నాను. ఎలాగా? ఏడు రంగులుగానే పీల్చుకుంటున్నాను అనుకుంటే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. అమ్మవారి అనుగ్రహం రావడం వల్ల ఏమవుతుందంటే మన చేతనత్వం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి ఇవన్నీ దాటి వెళ్ళి ఆజ్ఞలో స్థిరపడుతుంటుంది అన్నమాట. ఎప్పుడు అలా రెండు కనుబొమ్మల మధ్య ఇలా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. పెరిగి 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 మన చేతనత్వం విశ్వచేతనత్వంతో అనుసంధానం అయ్యే కార్యక్రమంలోకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా జరుగుతూ ఉంటే ఈ రెండు రాశుల ప్రభావం, ఏది సింహరాశి, ఇంకొకటి కన్యారాశి, ఈ రెండింటి ప్రభావం నడుస్తూ ఉండగా మెల్లిమెల్లిగా కన్యారాశి నుంచి ఐదవ రాశి అయిన మకర రాశిలో మన కూటస్థ చైతన్యం లేకపోతే బుద్ధిమయ లోకంలోకి ప్రవేశం అనేది జరుగుతుంది. క్రైస్ట్ కాన్షియస్నెస్ మనలో అవేకన్ అవుతుంది, జాగృతం అవుతుంది. అప్పుడు మనం ఆజ్ఞాచక్రంలో ఉంటాం. అక్కడి నుంచి ఏమవుతుందంటే నెక్స్ట్ దాన్నే క్రిస్టియన్స్ ఏం చెప్పారంటే కన్యకు కుమారి పుట్టాడు. కన్య అంటే మనం అక్కడ పవిత్రత అని తెలుసుకోవాలి. మనలో ఎప్పుడైతే ప్రకృతి పవిత్రమైందో అప్పుడు మనం ఖచ్చితంగా ఆజ్ఞాచక్రంలో ఉంటాము. లాహిరి మహాశయులు చెప్పిన క్రియాయోగ సాధన చేస్తే నువ్వెప్పుడు కూటస్థంలో ఉండు, నేను ఎప్పుడూ కూటస్థంలో ఉండి నిన్ను చూస్తూ ఉంటాను, నిన్ను పైకి లాగుతాను అంటాడు ఆయన. అలా ఒక్కొక్క గురువు ఒక్కొక్క ప్లేన్లో అలా ఉండి సాధన చేస్తున్నామని పైకి ఉద్ధరిస్తారనమాట, వాళ్ళు ఉన్న చోటకి ఉద్ధరించి కొట్టారు. ఈ వ్యక్తి పవిత్రత పెరిగే కొద్దీ మనం ఆ క్రీస్తు చేతనత్వం ఇంకా 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 పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ చేతనత్వంలోకి వెళ్ళాడు, ఆ క్రైస్తు చేతనత్వంలో ఉండి వ్యక్తిగత చైతన్యం కాస్త విశ్వ చైతన్యంగా మారటంలో మకర రాశి ప్రభావం ఏంటంటే ఇంకా ఇంకా భగవంతుడి యొక్క ద సీల్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్ అంటాం మకరాన్ని. మకరంలో మకరం అంటే మ కరము, మ అంటే పాప బాబ మ అంటే లెక్క పెడితే ఐదు అనమాట. కరము అంటే చెయ్యి, ఐదు వేళ్ళు ఉన్న చెయ్యి అని అర్థం. ఈ మకరం ఏదైతే ముసలు పడుతుందో, ముసలట్ట మళ్ళీ ఇంకో భాషలో మకరాన్ని, ఆ పొట్టు ఎలా పడుతుందో అలాగా భగవంతుడి వైపు పనిచేయి, పయనించాలి, భగవంతుడి యొక్క పని చేయాలి, ఆ డివైన్ ప్లాన్లో ఉండాలి. నా పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టుదలతో వాడు విశ్వ సేవకుడుగా తయారవడానికి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరంలో ఇంకా ఏం జరుగుతుందంటే కొండ ఎక్కడం, మౌంటైన్ టాప్. మౌంటైన్ టాప్ అంటే గురువుగారి జీవిత చరిత్ర మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నా పర్వాలేదు. గురువుగారు ఫస్ట్ టైం హిమాలయాలకు పిలిచేటప్పుడు ఈయన హిమాలయాలకు వెళ్తున్నారు. హిమాలయాల్లోకి వెళ్తున్నప్పుడు ఆయనకి టెస్ట్ ఏంటంటే క్రూర మృగాలతో అయినా సరే ఈయన సహజీవనం చేయగలడా, ఒంటరిగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఉండగలరా, మళ్ళీ మళ్ళీ ఈ క్రూర మృగాలు వచ్చేసి చంపేస్తాయని సిద్ధంగా ఉంటాయి, అలా అయినా సరే మృత్యు ఎదురైనా భయపడకుండా ఉండగలరా. ఈ మూడు రకాల పరీక్షలు తీసుకున్నారు నాకు, ఈ మూడు పరీక్షల్లో నేను విజయం సాధించానని రాసుకుంటాడు గురువుగారు. అంటే అన్నిటితోటి స్నేహం చేయగలిగి ఉండటం అనేది సాధకుడి యొక్క మొదటి కర్తవ్యము. అంటే అప్ప నాకు అది పడదు, నాకు ఇది పడదు, నాకు పిల్లిని చూస్తే భయపడు, నాకు కొందరుంటారు బొద్ధింగం చూస్తే భయపడిపోతారు, ఏం చేయగలదు పాపం మనం, ఏమీ చేయదు. కొందరుంటారు బల్లిని చూసేవారు, ఆ బల్లి అక్కడో గోడ మీద పక్కన మూల పాకుతుంది, అది ఏం చేయదు. పోనీ కాటేజ్ చంపేస్తుందండి తేలు పాము అలా, అది కూడా అది కూడా చేయదు. అయినా సరే భయపడిపోతారు, కొందరు కప్పని చూసే ఓడిపోతారు. ఇలాంటివి ఏమి ఉండకూడదు సాధకుడికి. ఎందుకంటే ఆత్మవత్ సర్వభూతేషు అనేది ఈ కూటస్థ చైతన్యంలోకి లేకపోతే క్రైస్ట్ కాన్షియస్నెస్లోకి వెళ్లే కొద్ది వ్యక్తిగత చేతనత్వం, విశ్వచేతనత్వం. విశ్వచేతనత్వం అంటే విశ్వం విష్ణువు, ఈ కనిపించేదంతా విశ్వమే మనం ఎదురుకుండా కనిపిస్తుంది. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, పక్షులు, జంతువులు, పురుగులు, మనుషులు, ఇవి కనపడకుండా ఉంటారు దేవతలు, వాళ్ళు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క రూపాలే. వాటిలన్నింటిలో ఉన్నది భగవంతుడే. ఆ భగవంతుడితో ఎప్పుడైతే సాధకుడు ఒకటవుతాడో ఆ చేతనత్వంతో, అప్పుడు అన్నిటిలోనూ ఆయనే చూస్తాడు కాబట్టి దేన్ని అసహించుకోడు, దేన్ని రాగము ద్వేషము ఉండవు. రామకృష్ణ పరమహంస గారు ఏమంటారంటే ఎవడో పచ్చి బూతులు తిరుగుతున్నట్ట, అవి కూడా ఆయనకి అమ్మవారి స్థుతిగా వినిపించేది. ఎందుకంటే ఆ స్థితిలో ఏది మాట్లాడినా అమ్మవారి స్థుతి కిందే కనిపిస్తుంది తప్ప తప్పుగా అనిపించదు. అలా మెల్లిమెల్లిగా వీడు ఎదుగుతాడు అనమాట. వీరికి కుంభరాశిలో ఏమవుతుంది, విశ్వ సేవకుడిగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అప్పుడు పూర్తిగా ఈ కొండెక్కడం, అక్కడ పరీక్షలు ఎదుర్కోవడం, ఆ పరీక్షల్లో పాస్ అవ్వడం, వీటి వల్ల ఏమవుతుందంటే విశ్వానంతటికీ కళ్యాణకరమైన పనులు ఏవైతే ఉన్నా అవి చేయడానికి ఆయన మీద బాధ్యత పెట్టారు గురువుగారి మీద. ఈ 24 సంవత్సరాలు ఇవి చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత 24 లక్షలు గాయత్రి అఖండ జ్యోతి స్థాపన, కొంచెం ఇలా గుప్పిడి గోధుమలు ఆవుకు వేసేది, పిడ్డి చేసుకొని రొట్టి చేసుకుని తింటాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు అందరూ చేసిన చిన్న చిన్నవే ఇవన్నీ ఎవడన్నా చేస్తాడు, పంచవీరభద్ర సాధన చెయ్యి అని చెప్పి ఇంకోసారి అంతిమంగా చెప్తారు. అప్పుడు అంటారు అన్నమాట, అలాగా విశ్వమంతా ఉన్న ఈ విపత్కర పరిస్థితుల్ని మార్చాలంటే చాలా సాహసం చేయాలి, అలాంటి సాహసం చేయడానికి నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీకు ఈ దీక్షిస్తున్నాను అంటారు. అలాగా విశ్వ అంతటికీ సేవకుడిగా తయారవడానికి కావాల్సినంత కుంభరాశి ప్రభావంలో వచ్చిన తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ వ్యక్తి. మీనరాశిలో విశ్వాన్ని రక్షించేవాడిగా ఉంటాడు, సేవకుడు కాదు, విశ్వాన్ని అంతటినీ రక్షిస్తాడు. అందుకని గురువుగారు మీనరాశి ప్రభావంతో ఉంటూ మనందరినీ భూమి మీద ఉన్న ప్రతి మానవుల్ని రక్షించడానికి అలా పంచవీరభద్ర సాధనతో విశ్వం అంతా వ్యాపించున్నారు, 5 ఖండాల్లో ఉండి అన్ని పనులు చేస్తుంటారు. అలా చేసే మీనరాశి ఏం చేస్తుందంటే భౌగోళికంగా అడ్జస్ట్మెంట్స్ మీనరాశి వల్ల జరుగుతాయి. ఎందుకంటే భౌగోళికంగా అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి మనకు తెలియదు, కొన్ని 100 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం భూమి ఇంకోలా ఉండే, ఆ తర్వాత మారింది, పోల్స్ మారే ఇప్పటికీ 180 డిగ్రీస్ అలా తిరిగింది, 90 డిగ్రీస్ ఎలా తిరిగింది, అలా తిరిగిందని మనకు 3 సార్లు తిరిగాయని చెప్పి సీక్రెట్ డాక్టర్ని చెప్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఇదివరకు ఎక్కడ ఉన్నవన్నీ కొట్టుకొచ్చి ఒక తోట తయారై మధ్యలో హిమాలయాలు ఏర్పడ్డాయని, అలాగే ఇదివరకు భూమి ఇంకోలా ఉండేది ఇప్పుడు ఈ స్థితిలో ఉందని, ఇలాంటివన్నీ వచ్చాయి. ఈ రకమైన అడ్జస్ట్మెంట్స్ అన్ని 2000 సంవత్సరాల నుంచి మీనరాశి ప్రభావంలో జరుగుతాయి. అలాగే ఇదివరకుడికి ఇప్పటికి తేడా ఏంటంటే గ్లోబలైజేషన్ ఎక్కువైంది. గ్లోబలైజేషన్ ఎక్కువై ప్రపంచ దేశాలన్నీ దగ్గరికి వచ్చి గ్లోబల్గా ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకోవడం, ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిందో 14 ఆ ప్రాంతంలో, అది అయిన తర్వాత వెంటనే ఒక యునైటెడ్ నేషన్స్ వాళ్ళది ఏర్పడటం, అందరూ కలిసి శాంతి కోసం ప్రయత్నం చేయడం, అది ఎంత బాగా నడవకపోవడం, సెకండ్ వరల్డ్ వార్ రావడం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా విశ్వశాంతి కోసం ఎక్కువ కృషి చేయడం, ఇలాంటి ప్రభావం అంతా కూడా కొంత డిస్ట్రక్షను, కొంత కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అంతా కూడా, గ్రూప్ యాక్టివిటీ, పరస్పర సహకారం అనేది ఏదైతే ఉందో అది మీనరాశి ప్రభావం వల్ల వచ్చింది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో కూడా గ్రూప్స్ ఏర్పడటం, గ్రూప్ ఫార్మేషన్, అంటే ఈ వ్యాపారం చేసేవాళ్ళందరూ గ్రూపు, ఈ మైన్స్ తవ్వేవాళ్ళందరూ గ్రూపు, ఆయిల్ మర్చెంట్స్ అందరూ గ్రూపు, ఇలా గ్రూప్స్ ఎక్కడెక్కడ గ్రూప్స్ ఏర్పడతాయి. అలాగే కుంభరాశి ప్రభావం ఇంకా ఈ మీనరాశి మీనరాశి సింహరాశి కన్యారాశి ఈ త్రికోణం ఏం చేస్తుందంటే అనేకత్వంలో ఏకత్వాన్ని వచ్చేది చేస్తుంది. అనేకత్వంలో ఏకత్వం రావడం అంటే ఏంటి, మొట్టమొదటి ఏమైందంటే ఒక్కడే ఉన్నాడు భగవంతుడు, ఆయన ఏకం, ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడనే బహు అంటే ఎక్కువ అవ్వాలి అనుకుంటున్నాను అని ఆయన సంకల్పించాడు. ఈ సృష్టి అంతా వచ్చింది, అది పంచీకరణం అంటే, పంచీకరణం అంటే ఒకటి ఐదుగా అవడం, ఒకటి ఈ సృష్టిగా అంత అవడం. మళ్ళీ బహుత్వంలో ఏకత్వం అంటే అనేకత్వంలో ఏకత్వం, అందరిలో ఉన్నది మళ్ళీ భగవంతుడే కదా, అటువైపు వెళ్ళటం, ఒకటి నుంచి సృష్టిలోకి రావడం, సృష్టి నుంచి మళ్ళీ మూలానికి వెళ్తాం, మూలం నుంచి సృష్టిలోకి, సృష్టిలోంచి మళ్ళీ మూలంలోకి. ఈ రావటం ఏదైతే ఉందో, సృష్టిలోంచి మూలతత్వం వైపు ప్రయాణించడం ఏదైతే ఉందో, ఈ ప్రయాణించి అంతటా ఉన్నది ఒకటే, ఆత్మవత్ సర్వభూతేషు అంటారు గురువు గారు, వసుధైక కుటుంబకం అంటారు. ఈ రెండు ఎప్పుడైతే వ్యక్తికి తెలుస్తాయో అన్ని సమస్యలకి ఇదే పరిష్కారం. ఈ రెండు తెలిస్తే చాలు, మొత్తం భూమి మీద ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారు గురువు గారు జీవిత చరిత్రలో. అది ఈ మూడు రాశుల ప్రభావం వల్ల వస్తుంది, సింహరాశి ప్రభావం వల్ల, తర్వాత కన్యారాశి అమ్మవారి అనుగ్రహం వల్ల, మీనరాశిలో వీటిలన్నింటినీ కలుపుకుంటూ ఏం చేస్తుందంటే మీనరాశి రక్షకుడు స్థాయికి సాధకుడు ఎదిగేటట్టు చేసి, ఓహో వీళ్ళని నేను రక్షించాలి, ఇది నా బాధ్యత అని తెలిసేటట్టు చేస్తుంది. అంతవరకు మనకు ఈ మూడు రాశులు పనిచేస్తాయి మనుషులు మీద. ఆ రకంగా ఈ మూడు రాశులు సాధకుడి జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ ముఖ్యమైన పాత్ర తెలుసుకోవడం దృష్టి ఏంటంటే, ఈ జిస్ట్ ఏంటంటే, ఇవాళ మనం చెప్పుకునే దాంట్లో వ్యక్తి ఎంతటి వాడైనా సరే, ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు, అదేంటంటే సింహరాశి ప్రభావం వల్ల అహంకారం వస్తుంది, కన్యారాశి ప్రభావం వల్ల అహంకరించే జీవుడిని అమ్మవారి అనుగ్రహంతో క్రీస్తు చైతన్యం లేదా కూటస్థ చైతన్యం లేదా బుద్ధి ప్లేన్, బుద్ధిమయ లోకంలోకి, ప్రజ్ఞామయ లోకంలోకి మనిషి సాధకుడిని ప్రవేశపెడుతుంది. ఆ సాధకుడు అక్కడి నుంచి విశ్వ సేవకుడుగా తయారై అక్కడి నుంచి విశ్వాన్ని రక్షించే స్థాయికి ఎదుగుతాడు. ఇదంతా కూడా సింహం కన్య మీనరాశుల ప్రభావంలో జరుగుతుంది. అంటే ఏంటి, అలా జరగడం వల్ల ఏమిటి లాభం ఏంటి అంటే, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఎలాంటి వాడైనా సరే మూడు రకాల శక్తుల్ని వ్యక్తీకరించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ మూడు రకాల శక్తులు ఏంటంటే శంబల, కురుపరంపర, మానవాళి, ఈ మూడింటిని ప్రభావితం చేయడం. అలాగే సప్తఋషులు, కృత్తికలు, సీరియస్, ఈ సాధకుడు వీటితో సంబంధం ఏర్పరచుకోవడం, వాటితో కలిసి పనిచేయడం, వాటి శక్తుల్ని మనం అనుసంధానం చేసుకోవడం, అనుసంధానం ఇంకా ఎవరికి అవ్వలేదో వాళ్ళకి అనుసంధానం చేయడం. అంటే ఒక వ్యక్తి నార్మల్ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి, ఒక బుద్ధుడు, ఒక క్రీస్తు, ఒక గురువు గారు, ఒక రమణ మహర్షి గారు, లేదా ఒక సాయిబాబా గారు, లేదా మాస్టర్ ఆర్కే, శ్రీకే, మాస్టర్ శ్రీ గారు అలాగ అయ్యారు, అలాంటి స్థితి అందుకోవడానికి ఏం చేయాలంటే, ఈ మూడు రకాల శక్తిధారలను వ్యక్తీకరించేవాడుగా తయారవ్వాలి. మళ్లీ చెప్తున్నాం, అదే మూడు రకాల శక్తిధారులు సప్తమహర్షులు, సప్తమాతృకలు, సిరియస్. ఇవి మన భూమి మీద శంబళ గురు పరంపర మానవాళి ద్వారా పనిచేస్తాయి. అది మనలో మూడు చక్రాల ద్వారా పనిచేస్తాయి. సహస్రారం, అనాహతం, అజ్ఞ. సహస్రారంలోనేమో సప్తఋషులు, శంబళ. అనాహతంలోనేమో సిరియస్, గురు పరంపర. ఆజ్ఞాచక్రంలో మానవాళి, కృత్తికలు. ఈ రకంగా మనలోని సహస్రారము, ఆజ్ఞ, అనాహకం, శంబళ, సిరియస్, సప్తమాతృకల ద్వారా ప్రభావితం అవుతాయి. ప్రభావితమయ్యి మానవుడు, ఈ సాధకుడు ఈ మూడు రకాల శక్తులతో అనుసంధానం ఏర్పరచుకుని వాటిని మళ్లీ వ్యక్తీకరించి తాను కూడా ఒక గురువు ఎలా పనిచేశాడు, ఒక క్రీస్తు, ఒక బుద్ధుడు ఎలా పనిచేశాడని చెప్పుకున్నాం. అలా పనిచేసేటంత ఎత్తుకి ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక పదంలోకి, ఉన్నతిలోకి తీసుకెళ్ళడానికి ఈ రాశులు పనిచేస్తాయి. సింహరాశి, కన్యారాశి, మీనరాశి. అందుకని సాధకుడు కోరాల్సింది ఏంటి, ఈ మొత్తం ఇవాళ క్లాసులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాధకుడు కోరవలసింది ఏంటంటే అమ్మకు దయ, అమ్మ కృప. అమ్మను ఏం అడగాలి? నీ దయను నా మీద వర్షించు, నీ అనుగ్రహాన్ని వర్షించు, నాకు భక్తిని, జ్ఞానాన్ని. ఏం చేసుకుంటావు భక్తి అంటే? భక్తి అంటే అర్థం ప్రేమ, ప్రేమ అంటే అర్థం సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి? మాస్టర్ శరీరం వదిలేసిన రోజు ఆ శంబళలో మాస్టర్ స్పీచ్ పెట్టారు, మేము అడుగులేసి లోపలికి వస్తున్నాం. అందరూ ప్రేమ ప్రేమ అంటారు. ఏంటి ప్రేమ? మీ మొహం సర్వీస్ చేయండి, అది ప్రేమ అంటే అని ఒక రకంగా చిట్టినట్టుగా వచ్చిన లెక్చర్ టేప్ పెట్టారనమాట. అది వింటూ లోపలికి వచ్చాను. భక్తి అంటే ప్రేమ, ప్రేమ అంటే మనం సర్వీస్ చేసి చూపించాలి. తెలిసిందే, మనం సర్వీస్ చేసి చూపించాలి తప్ప ఊరికే మేము ప్రేమిస్తున్నాం సార్, ఐ లవ్ యూ మాస్టర్ అంటే కుదరదు. ఐ లవ్ యూ మాస్టర్ అంటాం, ఇన్ వర్క్స్ యూ షో ది లవ్, అది భక్తి అండి. అలాంటి పరమ గురువుల పని చేసేటటువంటి శక్తి నువ్వు, చేసేటువంటి మనస్సు నువ్వు అని, ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని, ఆ రకంగా అనుగ్రహాన్ని వర్షించమని అమ్మని మనం అడగాలి, అడిగి తీరాలి. అడిగితేనే మనం ముందరకెళ్ళగలం. మనం అడగడం అంటే సామెత ఉంది, అడగండి అమ్మైన పెట్టదని, అది మనకు వర్తిస్తుంది. ఇది చేసుకోవాలన్నమాట. చేసుకుంటే అప్పుడు సాధకుల్లో చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఏంటో చెప్పేసుకుని క్లోజ్ చేద్దాం. పరీక్షలు ఏంటంటే, సాధకుల్లో ప్రేమ ఉందా, కరుణ ఉందా, అంటే సాటి వాళ్ళు బాధపడుతుంటాయి, బాధపడితే బాధపడ్డారు, మా గురువు గారి పని చాలా ముఖ్యం, నేను ముందర లెక్చర్ చెప్పుకోవాలి, మందు ఇవ్వను అనకూడదు. ఈకే గారు జీవితంలో ఒకటి చెప్తా అలాంటి, వాళ్ళ అబ్బాయి ఒడ్లో బాగుండకపోతే ఫారిన్ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము గురు పూజలు పెట్టాము, మీరు అర్జెంటుగా రావాలి, టికెట్లు అన్ని కొనేసాం, టూ అండ్ ఫ్రో, ఫారిన్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే మా అబ్బాయికి ఇప్పుడు బాగలేదు, నా బాధ్యత ఏంటంటే తండ్రిగా నా కర్తవ్యం ఏంటంటే వీడికి ఆరోగ్యం చేకూర్చడం. అక్కడ గురు పూజలు నేనున్నట్టుగానే మీరు బాగా ప్రొసీడ్ అవ్వండి, అంతే తప్ప గురు పూజలు ఆపకండి, అవి చేసి వెళ్ళాలి. ఇక్కడ నేను మా వాడిని అటెండ్ అవుతానని ఆయన దాన్ని తిరస్కరిస్తారు, వెళ్ళరు. కర్తవ్యం అంటే అది, అంతే తప్ప గురు పూజలు చాలా ముఖ్యం, మీ మంది ఇచ్చేది ఏమిటి అనకూడదు. అంటే మనం తీసుకున్న ఆ ప్రేమ అనేది ఏదైతే ఉందో, ఆ ప్రేమ అన్నిటి మీద సమానంగానే వర్షించాలి. అలాగే ఇంకో సందర్భంలో ఒక ఆవిడ వచ్చి కడుపు నొప్పి కడుపు నొప్పిని ఏడుస్తుంటే ఆయన సత్యనారాయణ వ్రతంలో ఉంటారు, పట్టుబట్టలు కట్టుకుని ఈకే గారు, ఆయన వెంటనే ఆయన ఏం చేస్తారు, బయటకు వచ్చేసి ఎక్కడ నొప్పి ఉంది అని ముట్టుకొని చూసి మందేసి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చేస్తే అప్పుడు అంటారు, అదేంటి బాకి మనిషిని ముట్టుకొచ్చో మడి పోయింది అంటారు. అయితే ఇంకో పట్టుబట్ట కట్టుకోవటాన్ని అది పడేసి ఇంకో పట్టుబట్ట కట్టుకుని ఆయన పూజ కంప్లీట్ చేస్తారు. అంటే ప్రేమ అనేది సర్వీస్ ద్వారా వ్యక్తం అవ్వాలి తప్ప నోటి మాట కాదు. అలాంటి ప్రేమని, అలాంటి భక్తిని నాకు ప్రసాదించు, అలాగే సేవ చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు, అలాగంటి నీ అనుగ్రహాన్ని నా మీద వర్షించు అని మనం అమ్మవారిని అడగాలి. అలా అడిగే కొద్దీ మన మీద వర్షించే అనుగ్రహం బట్టి మనం ఇంకా ఇంకా ముందరికి సాధనలో ఉన్నత శిఖరాలు చేస్తాం. గురువుల పనులు ఇంకెక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాం. అది ఎఫెక్టివ్గా పనిచేయడం కావాలి. అలాగే సాధకుల్లో ప్రేమ కరుణ పెంపొందించడమే కాక పాత అలవాట్లు మారేసి కొత్త తరహాగా జీవించడం కూడా అలవాటు అవుతుంది. గురువుగారి జీవిత చరిత్రలోనే నాగే ఇంట్లో ఆయన ఆడుతూ పాడుతూ చిన్నప్పుడు ఉన్న ఇవన్నీ మానేసుకుని 4 సార్లు హిమాలయాలకు వెళ్ళారు. దుర్భరమైన చల్లు వాటిలో ఉండి అక్కడ సాధనలు చేసి ఇంటికి వచ్చారు. అంతకుముందున్న తిండి స్టైల్ అంతా మారిపోయింది. ఆవుకి ఇప్పుడు గోధుమ నైట్ తీసుకోవడం, దాన్ని కడుక్కోవడం, పిండి చేసుకోవడం, అది రొట్టి చేసుకుని తింటాం. ఇలాగ 5 కేజీలు ఇలాగ ఆయన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ప్రతిసారి మనకు పరీక్ష అంటే అర్థం ఏంటంటే అది వరకు మనకున్న అలవాట్లు, అది వరకు మనకున్న ఏదైతే ఒక సిస్టమాటిక్ లైఫ్ అనుకుంటున్నామో దాని నుంచి పూర్తిగా మార్పు వచ్చేటట్టుగా కొత్త సబ్జెక్టివ్ రిథిమ్ ఒకటి ఏర్పడుతుంది. ఈ రకంగా మన చేతనత్వంలో మార్పు ఏర్పడుతుంది. ఈ చేతనత్వంలో మార్పే మనం కోరవలసినది. అందుకని అమ్మ అనుగ్రహం ఎందుకు కోరుతున్నాం, అనుగ్రహం అలా మనతో ఎందుకు చేస్తున్నాం అంటే మా చేతనత్వంలో మార్పు తీసుకురా. మా చేతనత్వంలో ప్రస్తుతం నేను సీతారాం అనే అహంకారం నాకు ఉందనుకుంటే అది మారిపోవాలి. నేను సోన్సు అంటే అది మారిపోవాలి. అలా కాకుండా ఐఎమ్ ఏ వరల్డ్ సర్వర్, ఆయన వరల్డ్ సర్వర్ అంటే దాని దగ్గర జీవించాలి. మళ్ళీ ఆ రకంగా లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. ఇవన్నీ మనం అమ్మని అడగచ్చు, అమ్మ ఇస్తుంది. తర్వాత తద్వారా జ్ఞానం సంపాదించి విశ్వచేతన అనుభూతి చెందుతాడు. అన్నిటిలో నేను ఉన్నాననే జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది. అందుకని వాడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఎవరిని బాధించడు, కొట్టడు, తిట్టడు. కుక్కను కొడితే ఆయన వీటి మీద చూపిస్తాడు, నన్ను కొట్టే చూడండి ఎవరు బాబాగారు. అలాగా అన్నిటిలోనూ ఉంటాం కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరిగినా అన్ని వేళల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తద్వారా ఏం చేస్తాడు, మెల్లిగా అతనిలో బుద్ధి ఇంకా ఆత్మ పరమాత్మ ఈ 3 ఉంటాయి. అంటే బుద్ధి ఆత్మలో లేని ఆత్మ పరమాత్మ ఈ 3 ఒకటిగా ఉండి పనిచేస్తుంది. దీన్ని మనకు తెలిసిన సులభమైన మాటలో ఏం చెప్పుకోవచ్చు అంటే మనలో ఫిజికల్, యాస్ట్రల్ యాస్ట్రల్ అంటే కోరికలు, తర్వాత ఈథరిక్, తర్వాత అందుకని ఇప్పుడు మనం 4 రకాల వాటిల్లోంచి బయటపడతాం అన్నమాట. ఎప్పుడైతే ఈ రకంగా మనం చేస్తామో సాధన ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దేంట్లోంచి బయటపడతామంటే మన ఫిజికల్ అంటే ఎదరిక్ బాడీకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా అవుతుంది. అలాగే వైటల్ మన ప్రాణానికి సంబంధించిన బాధలు ఏం లేకుండా అవుతుంది. నెక్స్ట్ వైటల్ అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇండివిజువల్గా నేను ఏదో చేసేయాలి, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అనే అహంకారం అంతా పోతుందన్నమాట. వీళ్ళు ఏదో ఒక గోల్ పెట్టుకొని అది ఏదో సాధించేసేయాలి, నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఇలాంటి ఒక అహంకారం అంతా ఎగిరిపోతుంది. తర్వాత మెంటల్, మెంటల్గా కూడా వీడి సెపరేట్నెస్ ఇలాంటివన్నీ పోతాయి. అందుకని ఫిజికల్, యాస్ట్రల్, వైటల్, మెంటల్ వీటి నుండి విముక్తి వచ్చి 3 స్థిరపడతాడు. బుద్ధిలో, ఆత్మలో, తర్వాత ఈ 2 కలిసి పరమాత్మలో, ఆ 3 ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే వ్యక్తి ఈ 4 నుంచి బయటపడి 3 మారతాడో అప్పుడు వాడు ట్రయాంగిల్ అయినట్టు, ద స్క్వేర్ బికమ్స్ ఏ ట్రయాంగిల్. అప్పుడైతే మనిషి 4 నుంచి మానేసి 3 స్థిరపడతాడు. మొత్తం 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకు. మీరు మీ అందరి దగ్గర మాస్టర్ జ్వాలకులు గారి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ లో కాస్మిక్ ఫిజికల్ అనే ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మలో 7 ప్లేన్స్ ఉంటాయి. 7 ప్లేన్స్ లో 7 ప్లేన్స్ చదువుకోండి. దాంట్లో కింద 4 ప్లేన్స్ తీసేస్తే ఆది, అనుపాదక, ఆత్మ అని ఉంటాయి. మిగతా 4 ఉంటాయి. ఎప్పుడైతే మనిషి ఆది, అనుపాదక, ఆది, అనుపాదక, ఆత్మ అని ఉంటాయి, లేకపోతే నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ అని ఉంటాయి. ఆ ప్లేన్స్ కాకుండా కింద ప్లేన్స్ 4 వదిలేస్తే అప్పుడు మనిషి ద్వారా ఇప్పుడు చెప్పుకున్న శంబళ, గురు పరంపర మానవాళిని ప్రభావితం చేసి వాడితో అనుసంధానం అయ్యి విశ్వ రక్షకుడుగా తయారవడానికి సాధకుడు చేరుకోగలిగిన స్థితి అది అన్నమాట. అంతవరకు తీసుకెళ్తాయి మనిషిని. ఒక ఆర్డినరీ పర్సన్ బుద్ధుడిలాగా, క్రైస్ట్లాగా తయారవడానికి సింహం, కన్య, మీనరాశులు మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఇది వాటి మనం చెప్పుకున్న క్లాస్. అందుకని ముఖ్యంగా మళ్ళీ చివరిగా గుర్తుగా చెప్పుకునేది ఏంటంటే, అమ్మ అనుగ్రహం వర్షించాలి మన మీద. అమ్మ అనుగ్రహాన్ని కోరుతూ మేము విశ్వ సేవకులుగా అయ్యి గురువుల పనిలో యాక్టివ్గా అన్ని ప్లేన్స్లో పనిచేసేటట్టుగా మాకు కావాల్సిన అలాగ పనిచేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించు, అలాగే ఈ విశ్వం అంతటి మీద సేవ చేసుకునే భక్తిని ప్రసాదించు అని అడుగుతూ మనం సాధన చేసుకుంటూ ఉంటే గురువులు కోరుకున్న మార్గంలోకి వెళ్తాం. అది మనం చేయాల్సిన పని. ఇవాళకి ఇది క్లాస్. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వీస్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ వరల్డ్ సర్వీస్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. నమస్కారం మాస్టర్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.